गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। येनाडेमो भवत्पदाब्जमुलनु यन्ते पट्टुकोन्नारमो ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము ఎట్లేని బావు నీ దృష్టి పడన్ త్యజింపవు ఎటులన్ పోనీక ప్రేమించి సుజ్ఞానం బీగల సత్యమూర్తివి కదా కాళీ ప్రసాద ప్రభు। गुरुमूर्तिं स्मरेन्नित्यं गुरोर्नाम सदा जपेत् गुरोराज्ञां प्रकुर्वीत् गुरोः अन्यं न भावयेत्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ नमो भगवते श्री अवधूतेन्द्राय। క్షేత్రంలో ప్రకాశిస్తున్న పులిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామివారి దివ్య చరణారవిందములకు నమస్కరిస్తూ హనుమదవతారులైనటువంటి ఇటువంటి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని చక్కగా అందరిలో ఉండి జరిపించుకుంటున్నటువంటి సద్గురు శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ మహారాజ్ వారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ ఇటువంటి కార్యక్రమాలు ఉంటే ఏ ఒక్కరితో మాత్రమే అయ్యేది కాదు, ఇలాంటి ఎంతెంతమంది కలిస్తే కానీ కార్యక్రమం చక్కగా ముందుకి నడవదు. అలాగే అందరి సహాయ సహకారాలు భగవద్భక్తులలో అందరిలో చేరి మహాత్ములు ఇటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అటువంటి భగవత్స్వరూపంలో ఉన్నటువంటి భక్తుల స్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడికి శిరస ప్రణమిల్లుతూ భక్తులలో ఉన్న పరమేష్ఠికి నమస్కరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః, భక్తులందరికీ నమస్కారం. వాస్తవానికి ఆరాధన అనేటువంటిది 2 అనేటువంటి రొంటికి కారణమైనటువంటిది కాదు. మామూలుగా భగవంతుడు భక్తుడు, గురువు శిష్యుడు, పరమాత్మ ప్రకృతి, ఇవన్నీ కూడా ద్వంద్వంతో ఉండి ఆ రెండింటి నుంచి నానా సృష్టి, ఆ తర్వాత సృష్టి అంతా బయటికి జరుగుతోంది. కానీ ఇటువంటి ఆరాధన కార్యక్రమంలో గురువులు మనకి నేర్పింది ఏంటి అంటే ఉన్నది ఒక్కటే, ఒక్కటే ఉన్నది. అది ఏదై ఉన్నది దాన్ని గురించి కొంచెం మనం ఆ అన్వేషణ గురించి మనం కొంచెం ఈరోజు మాట్లాడుకుందాం. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి ఎక్కడున్నది? తిరుమలలో వెంకటేశ్వర స్వామి, పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి, లేకపోతే కాశీ విశ్వేశ్వరుడా, లేకపోతే మరి చాలామంది మహాత్ముల రూపంలో ఉన్నది కదా ఏమొస్తుంది? వ్యక్తిత్వ దోషాలు వస్తాయి. అక్కడ ఎవరండి ఆ ఒక్కటి ఎవరై ఉన్నారు? అవధూతేంద్ర సరస్వతి స్వామిజీ వారా, లేకపోతే కాళీప్రసాద గురుదేవుల, లేకపోతే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారా? అంటే మనకి ఎక్కడికి వెళితే అక్కడ మనకి ఇంతమందిని చూడటం అలవాటయ్యిందే కానీ, ఆలోచించండి, ఇన్ని దేవుళ్ళని, ఇంతమంది మహాత్ములని, ఇన్ని క్షేత్రాలని, ఇన్ని ఊర్లను, ఇన్ని పదార్థాలని తినడానికి కారణం ఎవరండి? ఎవరు? నువ్వే. నేను అనేది నీలో ఒక్కటి ఉన్నది, నువ్వుంటేనే. మీరు ఆలోచించండి, నేను పరుగు పెట్టను, ఇక్కడ సత్యం గుర్తించాలి. ఎవరు కారణమై ఉన్నారు? దేవుడు కారణమా? అది పది మంది ఎలాగో అది కారణం దేవుడే, కానీ ఆ దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడు? అసలు దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడు? నీలోనే, మనలోనే. నేను ఈరోజు ప్రొద్దుట కళ్ళు తెరిచి ఎక్కడున్నానో చూసుకోకపోతే, నిన్న ఎక్కడున్నాను, ఈరోజు ఎక్కడున్నాను, ఇవాళ చేయాల్సిన కార్యక్రమం ఏంటి, ఇవాళ ఒక్క ఆరాధన కదా అనేటువంటిది నేను గుర్తించలేనుగా. నువ్వే కారణం. నీకెంత సంసారం ఉన్నా కూడా సంసారంలో ఉన్న నలుగురు కారణం కాదు, ఆ నలుగురు ఉన్నారు అనే గుర్తింపు నువ్వు గుర్తిస్తేనే జరుగుతుంది. ఆలోచించండి, మన అమ్మా నాన్న కారణం మనం పుట్టడానికి, కానీ మనం ఎప్పుడైతే మనం పుట్టామో ఎవరికి వాళ్ళే కారణమవుతున్నాం. మనం ఇంతమంది దేవుళ్ళను చూడడానికి, ఇంత తత్వాన్ని గుర్తించడానికి, అక్కడి నుంచి భగవన్నామం వినిపించిందండి ఇందాక, ఎంత బాగుందో అనడానికి కారణం ఎవరు? విన్న నువ్వు, విన్న నువ్వు. ఇందాక ఒక రాగం పాడానండి, ఎంత బాగా కుదిరిందో ఆలాపల్లోనూ. అసలు సంగతులు వేస్తుంటే నాకు ఒళ్ళు మర్చిపోయాను అనుకోండి అని భర్త భార్యతో చెప్పొచ్చు, భార్య భర్తతో చెప్పొచ్చు. వేసిందెవరు? ఒక్కళ్ళే. గుర్తించిందెవరు? ఒక్కళ్ళే. ఆలోచించండి. అందుకని వచ్చి వచ్చి నేను కారణం అక్కడ. నేను అంటే ఈ మేను అనేటువంటి ఫలానా పేరు గల నేను అనుకుంటున్నాం మనం, కానీ ఈ పేరు మన అమ్మ నాన్న ఈ దేహానికి పెట్టారు. రికగ్నైజ్ అంటే గుర్తించడం కోసం పెట్టిన పేరు కదా. మరి ఈ పేరు కంటే ముందు ఒక పుట్టగానే ఒకడికి లోపల ఆకలేస్తే ఏడిచాడు వాడు, పుట్టగానే ఏమండి చికాకు వస్తే ఏడిచాడు వాడు, నువ్వు నవ్విస్తే నవ్వాడు వాడు. పేరు ముందు వచ్చిందా? పిల్లడు ముందు వచ్చాడా? పిల్ల ముందు వచ్చిందా? పేరు ముందు వచ్చిందా? పేరు పెట్టడానికి ఇంకా సమయం ఉందని వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్పారు. అందుకని అందాక మేము రకరకాల పేర్లు, నిక్ నేములు పెట్టుకోవట్లా, మనం బోళ్ళని పెట్టుకుంటున్నాం, మున్ని అంటున్నాం, ఏదో సున్ని అంటున్నాం, ఏదో చాలాసార్లు అవి నన్ను అడగండి, చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటాయి. కానీ అసలు పేరేంటి? అసలు పేరుతో పుట్టిందా? అది పేరుతో పుట్టలా. పుట్టినప్పుడు పేరు లేదు, మనందరికీ పుట్టినప్పుడు పేరు లేదు. అందరం ఒకే మాదిరిగా బయటపడ్డాం సృష్టిలో. బయటపడిన తర్వాత ఒక అవసరం వచ్చింది మనకి, బ్రతకడానికి ఒక అవసరం వచ్చింది మనకి. ఏది అవసరం? అసలు ఎవరిని పిలుచుకుంటాము? పేర్లు ఎన్నాళ్ళకి పెట్టకపోతే అసలు ఎవరిని పిలుస్తాం? పాప అంటామా? అబ్బే, ఇప్పుడు మరీ ముఖ్యంగా అవసరం. ఆధార్ కార్డులోకి, జనాభా లెక్కల్లోకి పేరు కావద్దు. అందుకని ఒక ప్రపంచంలో నువ్వు బ్రతకడం కోసము ఒక పేరు ఆధారమైంది అక్కడ. ముందు అమ్మ నుంచి బయటకు వచ్చేసరికి రూపం కారణమైనది, ఆ రూపానికి నామం కారణమైనది కదా. కానీ ఈ రూపనామాలకి కారణం ఏదై ఉన్నది? కనిపించకుండా ఉన్న నీలో ఉన్న ఒక చైతన్యం, అది ప్రాణస్వరూపంలో ఆ పిల్లవాడి రూపంలో ఉంది. అమ్మ ఒక నిండు ప్రాణంతో కూడి ఉండి ఇంకో బిడ్డకి ప్రాణాన్ని ఇచ్చింది అంటున్నాం మనం. అమ్మ ప్రాణాన్ని ఇచ్చిందా, భగవంతుడు ప్రాణాన్ని ఇచ్చాడు అక్కడ. భగవంతుడి యొక్క ప్రణాళిక, భగవంతుడి యొక్క ప్రణాళికతో పాటు అమ్మలో ఉన్నటువంటి ఆ పిండానికి ప్రాణం పోసి ఇది బయటికి సృష్టించాడు. సృష్టించినటువంటి వాడికి ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఏమైంది, పేరు కారణమైనది, వయసు కారణమైనది, దాని యొక్క స్థితిగతులు కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఏది కారణం, అది మనందరికీ అందుకునే నేను కారణం అంటారు. నేను అనేది ఏంటంటే ఆత్మ అనేటువంటి దానికి పేరు నేను అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అంటే కొంచెం ప్రవేశం ఉంటే అందరికీ అర్థమవుతుంది. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ సర్వవ్యాపకము అని. ఆత్మ అనేది ఒక ఉపాధి దగ్గరికి వచ్చేసరికి, ఇన్ని ఉపాధులకు వచ్చేసరికి ఏమవుతుంది, ఇది జీవాత్మ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనస్సు ఉంది, జీవుడుగా పరిగణింపబడుతున్నాడు, కొంత మాయతో ఉంది కదా, మాయతో ఉండేసరికి ఏమవుతుంది, ఇది జీవాత్మ అవుతుంది. ఒక్కొక్క పిండానికి వచ్చేసరికి జీవాత్మ అవుతుంది. ఇలాంటి ఈ ఒక్కొక్కటి ఇన్ని రూపాలు కాకుండా అనంతంగా ఉండేటువంటి దానికి ఏమన్నారు, ఆత్మ అన్నారు. మళ్ళా నువ్వు ఒక దైవారాధన చేయాలంటే పరమాత్మ అన్నారు. ఆత్మే దైవ రూపంలో ఉంటే పరమాత్మ అయినది, వాసనలతో ఉంటే జీవాత్మ అయినది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకని ఈ జీవాత్మ ఏమవుతోంది, ఈ ఒక ఉపాధిని ధరించి వచ్చినప్పుడు పూర్వజన్మ వాసనలు తీసుకొని వస్తుంది. ఇది పూర్వజన్మ వాసనలు తీసుకుని వస్తుంది. వచ్చేసరికి ఏమవుతుంది, ఇదేంటే మన ఇంట వంట లేని స్వభావాలన్నీ వస్తున్నాయి ఈ పిల్లాడికి అంటుంటారే, అంటే అప్పుడేమంటారు, ఇది జన్మది కాదండి, పూర్వజన్మ నుంచి వస్తున్న వాసనల యొక్క ప్రభావం అంటున్నారు. పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన ప్రభావం మళ్ళా ఇప్పుడు కూడి మళ్ళా ఏమవుతుంది, ఇంకా పెరుగుతున్నాయి వాటికి. ఎప్పుడైతే ఎప్పుడు తగ్గుతాయి అవి, ఒక భగవన్నామాన్ని పూర్తిగా శరణ పొందితే, ఒక గురు స్వరూపాన్ని పూర్తిగా శరణ పొంది అక్కడ తత్వాన్ని గుర్తిస్తే ఏమవుతోంది అంటే, ఈ వాసనలన్నీ కూడా అందులో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధ అని. ఎవరు, గీతాచార్యుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పాడు. యస్య యవని యొక్క సం ఆరంభాహ, ఏది మానవుడు తాను మొదలుపెట్టిన కార్యక్రమములన్నీ కూడా, ఏ మానవుడైతే కామ సంకల్పవర్జిత అంటే కోరికలు లేకుండా కామ సంకల్పాలని విడిచిపెట్టి కార్యక్రమాలని చేస్తుంటాడో, అంటే ఫలితం మీద ఆశ లేకుండా భగవంతుడు చేయిస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకోవట్లేదు కార్యక్రమాన్ని ఏమని ఫలితం ఉందా, ఏమండి శ్రీరామం గారు ఏమైనా ఫలితాన్ని ఆశించి చేస్తున్నారా, లేకపోతే అక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఏమైనా ఫలితాన్ని ఆశ్రయించి కూర్చున్నారా, లేదు. మనం వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా ఫలితం మీద ఇవాళ భగవన్నామం ఇలా చేస్తే మనకి ఇలా వస్తుందని మనం అనుకుంటాం, లేదు. భగవంతా నువ్వేది ప్రసాదిస్తే అది మాకు శరణ్యం, ఎప్పటికేది కావాలో మాకంటే కూడా నీకు తెలుసయ్యా, కాబట్టి మాకు ఏ సమయానికి ఏది కావాలో నువ్వు ప్రసాదించి మమ్ము నడిపించు అన్న దానిలో ఏమవుతుంది, అక్కడ కామ సంకల్పాలు లేవు అక్కడ. అందుకని ఎవరైతే మొదలుపెట్టిన కార్యక్రమాల్ని కామ సంకల్పాలని రహితం చేసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, కామ సంకల్ప వర్జిత, వాడిలోంచి వచ్చేటువంటి జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా దగ్ధ కర్మాణి, పూర్వజన్మ కర్మలతో కదా జన్మ వస్తుంది. ఈ జన్మ వచ్చినందుకు ఏ కర్మలైతే వస్తున్నాయో ఆ కర్మలన్నీ కూడా జ్ఞానం చేత అవన్నీ కూడా పూర్తిగా దహింపబడుతున్నాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధ, పండితులైనటువంటి వారు ఈ విధంగా చెబుతున్నారు మనకి అని. ఎవరు చెప్తున్నారు, సాక్షాత్తు జగద్గురుదేవులైన కృష్ణ ప్రభువు చెప్తున్నారు. మా గురుదేవులు ఏమంటుండేవారు, ఇక్కడ జ్ఞానం అంటే ఏదో ఏదో అనుకుంటావేమో నువ్వు అనుకుని, జ్ఞానం కాదు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణి అని మా గురుదేవులు చెప్తుండేవారు. అంటే ధ్యానం అనేటువంటి అగ్ని అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా నీ ధ్యాస లేకుండా ఉన్నావా? పరధ్యాసలు ఎక్కువ మనకి, అందుకని ధ్యానం కుదరటల్లా. కానీ నీకు ధ్యానం లేకుండా ఇక్కడికి రావాలంటే మనం ఈ ఎది ఇక్కడికి రావాలి అంటే మన కాళ్ళు ఇక్కడికే తీసుకొచ్చాయి. మనం తప్పుడు మార్గంలో వెళ్ళలా, ఎక్కడ బయలుదేరినా మనం ఇక్కడికి నడిచి వచ్చినా ఇక్కడికే వచ్చేవాళ్ళం, ఆటో ఎక్కి అక్కడ దింపినా ఇక్కడికే వచ్చేవాళ్ళం. అందుకని మనం ఏది కావాలంటే అది చేస్తున్నాం. మనం పాలు కాసి పాలు కావాలంటే పాలు దింపుతున్నాం, కాఫీ కావాలంటే కాఫీ కలుపుతున్నాం, టీ కలుపుకోవాలంటే టీ కలుపుతున్నాం, కూరలో పోయాలంటే కూరలో పోస్తున్నాం, జున్ను ఉండాలంటే జున్ను వండుతున్నాం, పాయసం ఉండాలంటే పాయసం వండుతున్నాం. ఇవన్నీ ధ్యాస లేకుండా జరుగుతుందా? ధ్యాస లేకపోతే ఏమవుతుందో తెలుసా? పంచదార బదులు ఉప్పేస్తారు అంతే. పాయసం వండిన వాళ్ళు, పాయసం వండిన వాళ్ళు ఏం చేస్తారు? మనసు ఎక్కడో పెట్టుకుంటే రెండు ఒకలాగానే ఉంటాయి. అక్కడ సీసాలు, ఒక సీసాలో తీగిపోయి పంచదార వేయబోయి ఉప్పు వేసి ఏం చేస్తారు? పాయసం బాడు చేస్తారు. మనం బాడు చేయట్లా అంటే అది కూడా ఏకాగ్రతే, కాకపోతే విషయాదుల యందు ఏకాగ్రత అది. కానీ ఇప్పుడు విశ్వనాథుని యందు ఏకాగ్రత కుదరాలంటే ఎలా? మరి గోపికలు కూడా వంటలు చేశారే, గోపికలు కూడా పాలు తీశారు కదా, గోపికలు కూడా పువ్వులు కోసారు కదా. కానీ వారి ధ్యాస ఎలా ఉంది? పువ్వు కోస్తూ పువ్వులో కృష్ణుని దర్శించారు, పాలు తీస్తూ పాత్రలో కృష్ణుని దర్శించారు, పాలు తీస్తున్న పొదుగులో కృష్ణ దర్శనమైనది, పాలధారలో కృష్ణ దర్శనమైనది. ఒకరికొకరు చూడడంలో కృష్ణ అంటూ వెళ్ళేవారు. అంటే ఎందుకని? వారు కళ్ళల్లో మనమేమో కళ్ళజోడ పెట్టుకొని ఉన్న వస్తువుని పెద్దగా కనిపించట్లేదని పెట్టుకుంటున్నాం. వాళ్ళు కళ్ళకే ఏంటి, ఏమున్నది అది? కాంటాక్ట్ లెన్స్. ఏంటది? కృష్ణుడు అనేటువంటి కాంటాక్ట్ లెన్స్. వాళ్ళ మనస్సుకే కృష్ణుడు అనేటువంటి వాణ్ణికి ముద్రింపబడిపోయింది. అందుకని వాళ్ళు సర్వ ప్రకృతిలో కృష్ణుని దర్శించేవారు. అది కృష్ణ పిచ్చి కదా, కానీ మంచిదే అది. విషయాదుల పిచ్చి జన్మలకి కారణం అవుతుంది, కానీ కృష్ణనామంతో ఉండేటువంటి పిచ్చి ఎక్కడ తీసుకెళ్తుంది? కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది. ఏ సమయానికి ఎలా నడిపించాలి? వాళ్ళంతా పిచ్చి వాళ్ళు అయిపోయి ఉండలా? వాళ్ళంతా మహాజ్ఞానులు అయ్యారు అక్కడ. అందుకని మనం ఇంకోటి అనుకోవచ్చు, కలికాలంలో ఉన్నాం కాబట్టి. అందుకని ధ్యానాగ్ని అంటే కొంచెం ఇంకా అర్థం కాకపోతుందేమో. కాబట్టి మన స్వామీజీ లాంటి వారు ఏం చెప్పారు మనకి? నామాగ్ని దగ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? నామం చేస్తున్నాం కదా. మా గురుదేవులు కూడా అది చెప్తుండేవారు, నువ్వే పని చేస్తున్నా నామం అంటూ చేయి. పైగా చెప్తుండేవారు, వీసెడు ఏది, వీసెడు వంకాయలు తరిగేవాడు నామం చేస్తే వీసెడు వంకాయలు మణుగు వంకాయలు అయిపోతాయట అవి, మా గురుదేవులు చెప్తుండేవారు. ఇంకా నువ్వు తరిగేటప్పుడు ఒకవేళ ఏదైనా గబుక్కున కత్తిపేట వేటుకి ఏదైనా ఆ వంకాయలో ఉన్న పురుగు వెళ్ళిపోయినా కూడా నువ్వు భగవన్నామం చేయడంతో దానికి ఉన్నతమైనటువంటి జన్మనిచ్చినటువంటి వాడు అవుతాను. ఆ పురుగుకి ఉన్నతమైనటువంటి జన్మ కలుగుతుంది. మనం ఎలా వచ్చామో మనకి తెలీదు, భగవంతుడి దయ అనుగ్రహం. కాబట్టి ఆహరణి సెలవు మనకి దానికి రాగతాళాలే రావాలనే లేదు. ఏది భగవన్నామం అనాలంటే హార్మోనీ పెట్టుకోవాలి, డోలక పెట్టుకోవాలి, తాళాలు ఉండాలి, దానికి ఒక గెటప్ కావాలని లేదు. అది ఒక సమయం, ఒక సంకీర్తన చేసుకునే సమయానికి మాత్రమే అది అక్కడికి విందు, వినటానికి ఇంపు. కానీ తత్మా పనులు చేసుకుంటూ చీపురు వేసుకుంటున్నాం ఇంట్లో, హాయిగా ఒక రాగం పాడుకుంటూ చీపురు వేసుకోవచ్చు, అంటులు తోముకుంటున్నాము చక్క భగవన్నామం అనుకుంటూ అంటులు తోముకోవచ్చు, నీళ్లు పట్టుకుంటున్నాం భగవన్నామం, బట్టలు ఉత్తుకుంటున్నాం భగవన్నామం. దీని ద్వారా ఏమవుతోంది? ఒరే, ఈ బట్టలే ఇంత మురికిని వదిలిస్తూ ఉంటే మనలో ఉన్న మురికిని ఆ భగవన్నామం వదిలించదా? తప్పకుండా వదిలిస్తూ. కాబట్టి మనకి ఏది, మన జీవితంలో జన్మకి కారణమైనటువంటి కర్మలు నామాగ్ని ధ్యానాగ్ని జ్ఞానాగ్ని ద్వారా మనం ఈ విధంగా హరింపజేసుకున్నప్పుడు మన మనస్సు నుంచి పవిత్రమైనటువంటి భావనలు వస్తాయి. మన మనస్సు నుంచి పవిత్రమైనటువంటి భావన, మనస్సు ఎప్పుడైతే అంతఃకరణ పవిత్రంగా ఉంటుందో మన నుంచి వచ్చేటువంటి భావన ఎలా వస్తుంది, మాట ఎలా వస్తుంది? మన దృష్టి ఎలా ఉంటుంది, ఒకరికొకరికి ఒక ఒక సంతృప్తిని ఇస్తుంది, ఒక విషయాలతో విషయంతో కూడినటువంటి సంతృప్తి కాదు. అక్కడ భగవంతుని యొక్క ఆదర్శమైనటువంటి భగవద్ దృష్టి మనందరిలో కలుగుతుంది. అందుకని మన జీవితంలో ఏది కారణము, మళ్ళీ వెళ్ళిపోదాం మన ఇంటికి మనం, ఏది నేను కారణం. ఆత్మ అనేటువంటి నేను సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు ఆ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ ఆత్మలో భాగాలమే మనం. ఏది ఆత్మలో ఉన్నటువంటి భాగాలు. అందుకని ఆత్మబుద్ధ్యా త్వమేవాహం అంటాడు అక్కడ ఆయన ఆంజనేయ స్వామి వారు. ఏమని, సీతారామాంజనేయంలో మనకి సీతారామ అమ్మవారు రాముని యొక్క తత్వాన్నంతా ఆంజనేయ స్వామి వారికి వినిపిస్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారిది ప్రభుభక్తి పరాయణుడు కదా. నా రాముడు అంటే ఎలాగా, ఆ ధనుర్ధారి దశరథ కుమారుడు జానకి మనోహరుడు నా ప్రభు అయినటువంటి వాడు రాముడు అంటే ఆ విల్లు పట్టుకున్నటువంటి రాముడే అనుకునేవాడు. అందుకని సీతమ్మ తల్లి రామతత్వాన్ని బోధ చేస్తుంది, నాయన రాముడంటే ఆ ఆకారంతో కూడిన అంతవరకే రామ్ మీ నాన్నగారు కాదయ్యా, ఆయన రాముడు అనేటువంటి రామచంద్ర ప్రభువు. అసలు రామతత్వం అంటే ప్రతి అణువు కూడా రామునితో నిండి ఉందయ్యా. ఇప్పుడు మనం చూడాలి అంటే ప్రతి అణువు కాంతి లేకపోతే చూడగలమా? ఒక్కటి చెప్తున్నాను చూడండి, మన కన్ను వెలుగుని ఎలా చూస్తుందో చీకటిని కూడా చూసి చెప్తుంది. మన కన్ను వెలుగును చూసినప్పుడు ఏమవుతుంది, అబ్బో ఈ వెలుగు బలి తెల్లగా బాగుందండి అంటాం. ఎర్రటి బలుగు వెలిగిస్తే ఏమంటాం, ఇది కొంచెం ఎర్రగా ఉందండి కాంతి అంటాం. మరి సూర్యుడు కాంతి వచ్చేసరికి అమ్మ బాబోయ్ చాలా వేడిగా, ఏది చాలా భయంకరంగా ఉందండి పగలు ఎండ అంటాం, అది కూడా కాంతే. ఈ లోపల రాత్రి అయిన తర్వాత కరెంటు పోయిందండి, పోతే ఏమంటాం మనం, బో కన్ను పొడుచుకున్నా చీకటిగా ఉంది అంటాం. కన్ను పొడుచుకున్నా చీకటిగా ఉంది కదా, నీ కన్ను ఆ చీకటిని చూడకపోతే ఎలా చెప్తుంది? అంటే నీలో ఉన్న నేను చీకటిని చీకటిగా చెబుతోంది, వెలుగుని వెలుగుగా చెబుతోంది. ఇప్పుడు చీకటి ఎలా వచ్చింది, వెలుగు లేకపోతే చీకటి వచ్చింది. ఆలోచించండి, ఇప్పుడు వెలుగుగా ఉంది మన పగలు, వెలుగుగా ఉంది ఆ వెలుగు, రాత్రి అయ్యేసరి చీకటి ఎలా అవుతోంది, వెలుగు లేకపోవడమే చీకటి అవుతుంది. నీ కన్ను వెలుగుని ఎలా చూస్తుందో చీకటిని కూడా అలాగే చూసి చెప్తుంది. కాకపోతే మనకేంటి, బాగా పనులకు అలవాటు పడి వెలుగులో పనులు చేయగలం కానీ చీకటిలో పనులు చేయలేం, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కృత్రిమ లైట్లు పెట్టుకుని మన పనులు మనం చేసుకోవడానికి ఉపక్రమిస్తున్నాం కదా. అంటే మనలోనే ఎంత ఎంత శక్తి ఉన్నదో, మనం వెలుగుని ఎలా చూడగలుగుతున్నామో చీకటిని కూడా అలాగే చూడగలుగుతున్నాం. కారణమేది, నీలో ఉన్న ఆత్మ నేను అనేటువంటిది మనకి ఇవన్నీ గుర్తింపులు చేస్తుంది చేస్తుంది. నాకు ఒక విషయం మాట్లాడారు ఆయన, ఎవరు మన దాసు గారు, మీ అందరికీ పట్టుంటుంది, ఈ దేహమే లంక, ఈ దేహమే లంక. ఈ లంకలో ఆంజనేయ స్వామి వారి ప్రవేశించగానే ఏది ఆయన ఏమన్నారు అక్కడ, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఇవన్నీ కూడా ఆకర్షణలనిచ్చేవి. ఈ ప్రపంచం అనే ఒక లంకలో మనకి ఎన్ని ఆకర్షిస్తూనే వస్తుంటే, పశ్చిమగా బజ్జీలు అక్కడ వేస్తున్నారు కదా, వేడి వేడి ఇడ్లీలు, మంచి ఏది ఏదో దుస్తులతో ఉన్న షాపులు, మంచి మంచి మామిడి పళ్ళు, ఎన్నెన్ని మనం దాటుకుంటూ వచ్చామండి కదా. మనం అన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వచ్చి ఏదో ఒక చోట అంటూ ఉంటాం, బా అన్ని మామిడి పళ్ళు కంటే ఈ కొట్లో మామిడి పళ్ళు ఏదో బాగున్నట్టున్నాయే. ఏమండి, కన్ను చూసింది, మనస్సు లాగింది, వెంటనే బాగుంది అని వదిలిపెట్టేశామా? కోరింది మనస్సు, ఏం చేసింది, ఇన్ని కేజీల మనిషి దేనిలో ఉన్నా ఆపి మరీ దాన్ని ఖరీదు చేసింది, దాన్ని కొనుక్కున్నాం. కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే మనకి తృప్తి కలిగిందా? తృప్తి కలగలా, ఏం చేస్తాం, వెంటనే అది దాచుకుంటాం, మనమే తినాలి. కర్మ ఎక్కడొచ్చింది, కర్మ ఎక్కడ ఏర్పడుతోంది? అది నేనే తినాలి అనేటువంటిది. అది నేనే తినాలి అనుకుని ఈ లోపల ఎవరో పిల్లాడు వచ్చి గబుక్కున ఏం చేస్తాడు, గబుక్కున నాకు కావాలి ఆ పండు బాగుంది అది నాకు ఇచ్చే అన్నారనుకోండి, మన మనసు ఏం చేస్తోంది అక్కడ? అయ్యో నేను కొనుక్కొచ్చుకున్నాను, ఇంతమందిలో అడుగుతున్నాడు, ఇవ్వకపోతే దేహాభిమానం, ఇస్తే మనసు కోరిక తీరదు. ఇలాంటి చాలా జరుగుతుంటాయి మన జీవితంలో. మనం దాచుకున్నాము అనుకునేటువంటిది ఇది మామిడి పండు చెప్తున్నాను నేను. ఇలాంటివి మన ఇళ్లల్లో కూడా చాలా రకరకాలు ఉంటాయి, చాలా సీక్రెట్స్ ఉంటాయి మనకి. అవి పరుల కళ్ళలో పన్నెవరు, మనమే దాచుకోవాలి, అక్కడ మనమే దాచుకోవాలి, మనమే అనుభవించాలి. అసలు మన జీవితం ఎంత అంటే దాన్ని ఏమన్నారు ఇక్కడ, అక్కడ మనకి బంధన వస్తుంది. ఏమొస్తుంది అది? అసలు నేనును దాటిపోయి ఇగో ఈ దేహం నేను అనేటువంటి వ్యామోహానికి వచ్చి ఇప్పుడు దేహం నేను అనేటువంటి దాని ద్వారా ఈ దేహం నేను కాదు నాది అనేటువంటి దాని మీద కూడా మమకారం ఏర్పడుతుంది. ఈ నాది అనేటువంటిది ఎంతవరకు ఆగుతుందా? కనిపించిన వస్తువుల్లో నాది, బస్సు ఎక్కిన తర్వాత సీటు నాది, బస్సు ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నా? సీటు నాది. ఒకళ్ళు వచ్చి ట్రైన్లో ఈ సీటు నాదండి, నా టిక్కెట్ మీద నెంబర్ ఇలా ఉంది అన్నాడు అనుకోండి, సరిగ్గా చూడండి మా టిక్కెట్ ఇది, ఎంత గట్టిగా మాట్లాడుతామో మీరే సరిగ్గా చూసుకోండి, ఇది నాది. ఇంత బ్రతుక్కి మన జీవితం అంతా అందులో వెళ్ళదు. మన స్టేషన్ వస్తే మనం దిగిపోతాం, కానీ ఈ లోపల మన మాట మన చేత ఒక అహంకారపూరితంగా మాట్లాడుతున్నాం మనం. ఇవన్నీ మన కర్మలకు కారణమవుతుంది. ఇవన్నీ కూడా మనకి అసందర్భ ప్రగల్భాలు. ఇవన్నీ కూడా అసందర్భంగా మనము మాట తోలనాడుతున్నాము, మనస్సు పాడు చేసుకుంటున్నాము, దానితో సమయం ఏమవుతుంది? దుర్వినియోగం అయిపోతుంది. కానీ రాముని గుణం ఏది, భగవంతుని యొక్క గుణం ఏది, ఆత్మ యొక్క స్వభావం ఏది అంటే, ఆత్మ యొక్క స్వభావము లాలన. భగవంతుడు ఎలా చెప్తాడు, మహాత్ములు ఎలా చెప్తాడు? ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పరు, ఒకసారి ఆలోచించండి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత అనుకోకుండా సందర్భాల్లో మనం కూడా గబుక్కున ఆక్రోశించవచ్చు, కానీ మన పిల్లలకి బుద్ధి చెప్పాలి అన్నప్పుడు ఏమిరా, తమ్ముడు అడుగుతుంటే నువ్వు అంత గట్టిగా కేకలు పెడతావేంటి అని అక్కను కోపడతాం. తమ్ముడే కదే, నీకు తమ్ముడు కదా, నీ తమ్ముడు అడుగుతున్నప్పుడు నువ్వు అంత గట్టిగా ఎందుకే చెబుతావు, తర్వాత ఇస్తానురా, నువ్వు నేను కలిసి తినొచ్చు అని చెప్పొచ్చు. లేకపోతే తమ్ముడు నువ్వు తినరా, నేను ఇంకోటి కొనుక్కుంటాను అనుకోవచ్చు. నువ్వు పెద్దవాడు అయి ఉండి ఇలా మాట్లాడతావు ఏంటని మనం పిన్నలకి బుద్ధి చెప్తున్నాం, కానీ మనం బుద్ధి గుర్తించడల్లా, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తించడల్లా. ఇటువంటివన్నీ ఏమైపోతున్నాయి, ఒక్కసారికి అవి బంధన ఏర్పడి మనకేమవుతుంది, కర్మకి కారణమవుతుంది. అందుకని ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతిబంధకాలు అవుతున్నాయి. ప్రతిబంధకాలు ఏమవుతున్నాయి, శత్రుత్వం ఏర్పడుతుంది. ఏది మిత్రుత్వంగా ఉండేటువంటి మన స్వభావం కాస్త మన యొక్క బిహేవియర్తో మన స్వభావాలతో శత్రుత్వం ఏర్పడి కర్మలను ఏర్పరచుకుంటున్నాం. కానీ మహాత్ములు ఎట్లా, ఒక తండ్రి బిడ్డల్లో అంటే ఇప్పుడు తండ్రి బిడ్డలు అంటాను కూడా చాలా భయంగా ఉంది, ఎందుకంటే మొదటి దెబ్బలాట అక్కడే మొదలవుతుంది, కోట్లు కూడా ఎక్కే. సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు అయి ఉండి కోట్లకు వెళ్ళిపోతున్నారు ఆస్తిపాస్తుల దగ్గర, కొంత వీసంత వాళ్ళకి ఎక్కువైతే వాళ్ళన్నో వాళ్ళకే కదా, అబ్బే లాభంలే. ఆ నేను నాది అనే దురహంకారం ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియటం. అందుకని భగవంతుడి దృష్టిలో నువ్వు పైకి వెళ్ళి చూస్తే కింద అందరూ సమానంగా ఉన్నట్టు ఎట్లా ఉంటుందో, అలాగే నీ యొక్క దృష్టిని ఉన్నతమైనటువంటి దృష్టిగా మార్చుకోగలిగినప్పుడు మానవుడుగా నువ్వు చలామణి అవుతావు, లేకపోతే అసుర సంపద అనేది రాక్షస గుణాలని నువ్వు అలవర్చుకున్నవాడు అవుతావు. కానీ రాక్షస గుణాలు ఉన్నంత వరకు దైవ గుణాలని మనం అలవర్చుకోలేం. దేవతా గుణం వస్తుందా మనకి? దైవాసుర సంపద్ విభాగ యోగం భగవద్గీతలో చూస్తే మనకి తెలుస్తుంది. దైవ గుణాలు ఎలా ఉంటాయి, చక్కగా మృదుత్వంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. దేవతలను తలుచుకోకండి, దేవత ఇంద్రాది దేవతలను తలుచుకోవద్దు, దేవతా గుణాలంటే మనకు ఆశ ఏమిటి? ఇప్పుడు ఆంజనేయ స్వామి శత్రువుల దగ్గర ఆయన యొక్క ఉగ్ర రూపం తలుచుకునేవారు, కానీ రామచంద్ర ప్రభువు దగ్గర, తర్వాత మరి విభీషణుడి దగ్గర, అంటే దైవ గుణాలు ఉన్నటువంటి వారి దగ్గర ఆంజనేయ స్వామి వారు ఏ విధంగా ఉన్నారు? అలాగే మనం కూడా ఏది, మనం కూడా దైవ గుణాలను అలవరుచుకోవాలి, అంటే మంచి గుణాలను అలవరుచుకోవాలి. మానవునికి మానవునికి మధ్య భేదబుద్ధి నశించి ఉండాలి. తెలియకుండా ఉండబట్టి అలా మాట్లాడతారు, కానీ తెలిస్తే అలా మాట్లాడతారా? ఒక్క మాటతో అయిపోతుంది. అందుకని దైవ గుణాలని మనం అలవరుచుకున్నామనుకో, దేవతలు ఎక్కడుంటారు? నువ్వే దేవుడివి. నేను అనేటువంటిది దైవ గుణాలతో ఉంటుందా లేకపోతే అసుర గుణాలతో ఉంటుందా? ఈ మన బిహేవియర్ మన జీవితంలో ముందుకు వెళుతూ ఉంటే మహాత్ములను ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? దైవ గుణాలని అలవరిచేట్టుగా ఆ మహాత్ములు వారి బోధల ద్వారా మనకి నిజ సత్యాన్ని గుర్తింపజేస్తారు. నిజ సత్యాన్ని గుర్తింపజేసినప్పుడు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు నిన్ను నువ్వే ఏమనుకుంటావు, చీ ఇంత బ్రతుకు బ్రతికి ఇంత భగవన్నామం చేసుకుంటూ ఇంత ఒక్క వస్తువు దగ్గర, ఒక పదార్థం దగ్గర, ఒక పండు దగ్గర ఈ మనస్సుకి ఇంత స్వార్థమా? ఇది నాకు ఆ స్వామీజీ, నా స్వామికి ఇష్టమా నేను ఇలా ఉండడం? నా భగవంతుడికి ఇష్టమా ఇలా ఉంటే? ఇంకొకసారి ఇలాంటి స్వభావం రానివ్వకూడదు అని డిసైడ్ అయిపోతాం. మార్పు ఎక్కడొస్తుంది? మన ఆలోచన సరళంలోనే వస్తుంది. సత్సంగం అంటే ఇదే. సత్సంగం ద్వారా ఏమవుతుంది? మనలో దుష్ట స్వభావాన్ని హరింపజేసుకొని ఇది సత్యభావనని అలవరుచుకుంటుంది. అందుకనే ఇక్కడ సీతమ్మ రాముని యొక్క తత్వాన్నంతా బోధ చేసిన తర్వాత ఒక్క విషయం చెప్పి మళ్ళీ నేను ఇందులోకి వస్తాను. ఏం నేర్చుకున్నావు అయ్యా నువ్వు హనుమా, నీకేమర్థమైంది అని అమ్మ అడుగుతారట సీతమ్మ తల్లి. అడిగితే దేహభావంతో ఉన్నాననుకో అమ్మ, ఏది ఏమని? జీవబుద్ధ్యా త్వదంశక, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, దేహబుద్ధ్యాస్మి దాసోహం. మూడు చెప్తాడు ఆంజనేయ స్వామి. తల్లి నాకు అర్థమైంది నువ్వు చెప్పిందంత. నేను దేహాన్ని అనుకున్నాననుకో నీకు దాసుణ్ణమ్మా. నేను దేహంతో ఉన్నాను అనే భావన నాకుంటే తల్లి, నా తండ్రికి నా తల్లికి నేను దాసోహం అమ్మా. దేహబుద్ధ్యాస్మి దాసో. జీవబుద్ధ్య, నేను జీవుణ్ణి అనుకున్నానమ్మా. త్వదంశక, నీ అంశనమ్మా. నీవు అనంతమై ఉంటే నీ యొక్క అంశయే ఇదైంది. జీవబుద్ధ్య త్వదంశక, మర్చిపోకండి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఆత్మబుద్ధ్య త్వమేవాహం, ఆత్మస్వభావంతో నేను గుర్తించాననుకో అసలు నువ్వేనమ్మా ఇది. నీకు ఇది, దీనికి భేదం లేదు, ఇందులో ఉన్నదే నువ్వు. ఈ నేను అనే దేహం ఎక్కడి నుంచి వచ్చింది కనుక లేదు, అటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం కోసమే నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు అన్నాడట ఆంజనేయ స్వామి గారు. అర్థమైంది అనుకుంటున్నాను. జీవబుద్ధ్య అంటే ఎట్లా అంటే, ఇప్పుడు లైటు కాంతి వచ్చింది, లైటు కాంతి మన మీద పడబట్టి ఫలానా 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 అని మనకు కనిపిస్తోంది. కానీ లైట్ యొక్క రేస్లు మన మీద పడకపోతే, కాంతి పడకపోతే ఎవరెక్కడున్నామో ఎలా తెలుస్తుంది? ఈ లైటు కాంతికే ఈ విధంగా ఉంటే పరమాత్మ యొక్క అనంత శక్తి మన అందరిలో లేకపోతే మనం ఇన్ని గుళ్ళు అవుతాయా? ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ. ఈ దేహమే దేవాలయము, లోపలున్న జీవుడే సదాశివుడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అన్ని తింటుంటే నీకు నువ్వే, నీలో ఉన్నటువంటి భగవంతుడు లోప లేకపోతే ఇన్ని విధాలుగా లోపల మార్చేవాడెవడు? యంత్రానికి ఆధారమేది? యంత్రానికి ఆధారమేదండి? అందుకనే భగవంతుడు ఎక్కడికక్కడే ఉన్నాడు. నువ్వు తీసుకున్న పదార్థానికి నేనే వైశ్వ నరుడునయ్యి దేనికి ఎంతవరకు ఏది పంచాలో నేను లేకపోతే నీకు పంచేవాళ్ళు ఎవరు లోపల? నేను లేకపోతే నీ ఇంద్రియాలకి శక్తి ఎక్కడది? కంటిలో చూసే శక్తి నేను, చెవికి వినే శక్తి నేను, వాసన చూసే ముక్కుకి వాసనాశక్తి నేను, అలాగే నాలుకకి రుచి చూసే శక్తి నేను, దేహానికి స్పర్శ చూసే శక్తి నేను, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకు కూడా నడిచే శక్తి నేను. కాళ్ళు ఉన్నాయి కానీ నడవగలిగే శక్తిని ఇస్తున్నాను నేను, అలాగే చేతులకి ఇచ్చి ఉంచుకునేటువంటి శక్తి నేను, మాట్లాడే శక్తి నేను, వాక్ శక్తి, అలాగే పాయు ఉపస్థలకి కూడా ఆయా శక్తి. మనకు అవసరం లేనిది పిప్పిని బయటికి తోస్తున్నాడు, ఇది మలద్వారం ద్వారా. అలాగే మానవుడే పుట్టి ఏది సృష్టి పుట్టిన తర్వాత ఏది జననేంద్రియం తానవుతున్నాడు, లేకపోతే జనరేషన్ ఎక్కడొస్తుంది, ఇంత సృష్టి ఎక్కడ జరుగుతుంది. అందుకని మూలమేదై ఉన్నది ఇప్పుడు భగవంతుడే మనలో ఉండి ఇన్నిటిని నడిపిస్తున్నాడు. కానీ మనస్సు దాని నుంచి దానికి సుముఖంగా ఉండి గుర్తించిందా, గుర్తిస్తే ఆనందం తనదే అవుతోంది, తాను దాన్ని గుర్తించకపోతే ఏమైపోతోంది, కానివి పోనివి కర్మలు చేస్తోంది. అటువంటి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని గుర్తించడం కోసమే ఆరాధన అనేది, ఇది ఏకతత్వమైనటువంటి, దానికి ఏంటిది, ఏది ఇది ఏకోపాసన అంటే ఏంటి, నువ్వు ఉండబట్టే దేవుడు ఉన్నాడు, ప్రకృతి కూడా ఉంది. నువ్వే లేకపోతే ఇప్పుడు ఉన్న పలానా ఇందులో చైతన్యం తప్పుకుందనుకోండి, ఎంత ప్రపంచం ఉండి మాత్రం ఏం లాభం. కాబట్టి కారణమేదై ఉన్నది, ఏది చూడ్డానికైనా నువ్వు కారణమై ఉన్నావు. నేను అనేటువంటి ఇందులో ఆత్మ ప్రాణరూపంలో ఉండి ఇన్నిటిని చేయిస్తోంది. ఇది దేహం యొక్క శక్తి కాదు. అందుకనే దేహానికి వ్యాధి వస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి డాక్టర్లు చదువుకున్నారు కదా వాళ్ళు, వాళ్ళకన్నీ మనం చదువుకున్నది మన రోగం చూడడానికే కదా. మరి మనోరోగం వస్తే ఎవరు చూస్తారు, ఉన్నారండి దాన్ని కూడా సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు, ఆ గుర్తునే అంతంత మాత్రమే. కానీ మహాత్ముల సన్నిధికి వెళితే నీ మనస్సుకున్న ఇగో ఈ చాంచల్యం ఉన్నదే, ఈ ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం, ఇవి డాక్టర్లు ఏం చదివినా వాళ్ళు తీర్చలేరు. ఇటువంటి బోధ మహాత్ముల ద్వారా వచ్చిన బోధని మనం వినగా వినగా ఏమవుతుందంటే, మనలో ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయాన్ని గుర్తించగా గుర్తించగా ఏమవుతుంది, మనలో ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం ఇవన్నీ. ఒరే పాపం వాడు తెలియకరా, తెలియక ఎలా అరుస్తున్నాడో చూడు, ఏమంటాం వాడు ఉన్మాది అంటాం. కానివి పోనివి మాట్లాడుతుంటే ఏమంటాం, వాడు ఉన్మాదిరా అంటాం. ఇంకా ఏమంటాం, వాడు తాగొచ్చాళ్ళే కొంచెం అంటాం. తాగలేదండి, తాగకుండానే వాడు అట్లా ఎగురుతున్నాడండి, వాడి స్వభావం అది. వాడు ఎగిరాడని నువ్వు కూడా ఎగిరితే తేడా ఏమున్నది కదా. ఒక చేయి లేచిందని రెండో చేయి కూడా లేస్తే తప్పుడవుతుంది, ఒక చేయి లేస్తే లేచింది, రెండో చేయి లేకపోతే నొప్పెట్టి నొప్పెట్టి ఆగిపోతుంది. ఇది కూడా అంతే ప్రపంచం. అందుకని ఇటువంటి తెలివి, నిజమైనటువంటి ప్రజ్ఞకి ఆధారమేది, నువ్వే నేను, ఎవరికి వాళ్ళల్లో ఉన్నటువంటి నేను అంటే దాన్ని అహంగ్రహోపాసన అంటారు. దానికి మహాత్ముల చంద్రకి వెళితే అహంగ్రహోపాసన అంటే అసలు నేను అనేది ఏది, ఇందులో నేను అనేది చేతుల, కళ్ళ, ఇంత ఇన్ని కేజీలతో ఉన్న తలకాయ, లేకపోతే ఇన్ని కేజీలతో ఉన్న మనిష్య, లేకపోతే నేను చాలా పట్టు చీర కట్టుకున్నాను అది కారణమా, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అవి కారణమా, ఏది కారణం అవ్వదు. కనిపించకుండా ఇందులో ఉండే ప్రాణమే దానికి కారణమవుతుంది. అంతే కదా, ఎంత గొప్పవాడైనా ఇందులో ఆ ప్రాణం ఉండి ఉన్నాడు ఉన్నాడు అన్నంత వరకు ఏం చేస్తారు, హాస్పిటల్లో కూడా ఇంకా ఉన్నాడండి ఇంకా ఉన్నాడండి అంటారు. ఉన్నాడు అని అందరూ అంటారు కానీ ఏమంటారు, ఎంతవరకు ఉంటాడండి అంటారు. ఇవి కూడా వింటున్నాం మనం, అంటే మనం బరువు అయ్యి అంటున్నామా లేకపోతే కావాలని అంటున్నామా, ఎంత మాయో. అందుకని ఎవరికి వాళ్ళకే, ఈ జీవితం మనది కాదు, భగవంతుడు మనకి ఇచ్చాడు. భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అనుకున్నప్పుడు మనకిచ్చిన ఈ భగవన్నామం అనేటువంటి ఆయుధం, భగవన్నామం అనేటువంటి కవచం మనకున్నది, దానిని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఆ ఉపయోగించుకోవటం రావటంలా మనకి. నాకు వచ్చు, నేను నేను పాడుతున్నా, నేను నామో అనుకుంటూ ఉంటానండి అంటూ ఉంటారు. కానీ అనుకున్నందుకు, చేస్తున్నందుకు, స్మరణ చేస్తున్నందుకు, సంకీర్తన పాడుకున్నందుకు స్వభావం ఎలా ఉండాలి అంటే ప్రేమ స్వభావంగా ఉండాలి. విషయజనితంగా ప్రేమ కాదది, విశ్వనాథుని యందు ప్రేమని మనం ఏది మనం లోపల అలవరుచుకోవాలి. విశ్వనాథుని యందు ఉన్నటువంటి ప్రేమను మనం అలవరుచుకున్నప్పుడు భగవంతుల్లో ఎటువంటి ప్రేమ ఉంటుందో మనలో కూడా అటువంటి ప్రేమ ఉంటుంది. దానికి తేడా లేదు. కాబట్టి నేను అనేటువంటిది ఇక్కడ ఏది వ్యష్టి సమిష్టి అని రెండు ఉంటాయి. ఇటువంటి ఆరాధనకి వ్యష్టి అనేటువంటిది ఏంటి, వ్యక్తి తత్వం. సమిష్టి అంటే ఏంటి, అందరిలో. ఇప్పుడు అందరికీ భోజనం పెడితే ఆనందం కలుగుతోంది. ఈరోజు ఆరాధన అంటే అందరూ కడుపు నిండా బాగా ప్రసాదం తీసుకున్నారా, తృప్తిగా తృప్తి పడ్డారు కదా అంటే ఏంటి, ఇంతమందిలో ఉన్న నా భగవంతుడు తృప్తిని చెందాడు కదా, అది ఆరాధన. అంటే బాహ్యంగా తలుచుకుంటే అది. ఇప్పుడు అంతరంగా ఆంతర్యంగా తలుచుకున్నటువంటి మన విచారణలో తేలింది ఏంటంటే, మనందరము ఒకే భావనతో ఉన్నామా లేదా. మనం చేస్తున్న రాముని భజన, కృష్ణుని భజనతో రామకృష్ణులు ఒకటే కానీ రెండు కాదు, ఆ రామకృష్ణులే మనకు ఆధారమై ఉన్నారు అనేటువంటి భావనని మనం అలవరుచుకున్నామా, గుర్తిస్తున్నామా. ముందర అలవాటు చేసుకోవాలి, తలవారత గుర్తించాలి. ఎందుకంటే కరెంటు ఉందా లేదా అని చూసేది ఏదండి, లైటే. కానీ లైట్ తయారవడానికి కారణం ఏది, కరెంటే. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ లైట్లు, ఫ్యాన్లు, ఈ మైకులు ఇన్ని పెట్టుకున్నాం కదా, మనకి కరెంటు ఉందా లేదా అని చూడాలంటే పక్కింటికి వెళ్ళి ఏం చూసి వస్తాం, మన ఇంట్లో కరెంటు పోయింది, మొత్తం అన్నీ ఆరిపోయినాయి. పక్కింటికి వెళ్ళి వెళ్ళి ఏం చూసి వస్తామండి, వాళ్ళ ఇంట్లో లైట్లు వెలిగితే కరెంటు ఉన్నట్టు కదా. ఇదే కదా మనం గుర్తించేది. ఇంతకీ పక్క ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి కాబట్టి మన ఇంట్లో లైట్లు వెలగటం లేదు కాబట్టి ఈ దోషం మన ఇంటికే ఉన్నది, పక్కింటి వాళ్ళకి బాగానే ఉంది కరెంటు కాబట్టి వెంటనే మనం లైన్ మ్యాన్ పిలిచి మన కరెంటు బాగు చేసుకుంటున్నాం. సరే ఓకే, అది ఓకే. కానీ ఇప్పుడు ఈ ఉపాధులు తయారవడానికి కారణం ఏది, కరెంటే. ఫ్యాక్టరీకి ఆధారం ఏది, లైట్లు ఫ్యాన్లు తయారయ్యే ఫ్యాక్టరీకి కారణం ఏది, కరెంటే. కరెంటుతోనే ఇవి పుట్టాయి, తయారయ్యాయి. కరెంటు ఉందా లేదా అనేది కూడా వీటిని చూసే మనం గుర్తిస్తున్నాము. అదేవిధంగా భగవంతుడు సర్వవ్యాపకమై ఉండి భగవంతుడే మనని సృష్టించాడు. భగవంతుని యొక్క స్వభావం గుర్తించాలన్నా కూడా మన స్వభావాలే మారాలి. అప్పుడేమంటో, అయ్యో ఆయన దేవుడు కదండి, దేవుడిని ఎలా చూస్తాం మనం. ఒక దైవ గుణాల్ని ఒక మానవుల్లో చూసేసరికి ఆయన దేవుడండి, ఆయన మాట్లాడుతుంటే ఎంత తృప్తిగా ఉంటుందండి, దేవుడండి అంటే. దేవుణ్ణి ఎక్కడ చూస్తున్నావు, దేవుణ్ణి అక్కడ చూస్తామనుకోండి, ఆయనే కనుక నిజంగా కదిలి కనుక వస్తే మనం ఒక్కళ్ళు ఉన్నాం ఇక్కడ. ఆంజనేయ స్వామి కదిలి వచ్చాడు అనుకోండి, ఆయన ఏమైనా కదిలి వస్తే అలా వస్తాడా, అమ్మో ఆయన ఓ పెద్ద సుందరాకారం కదా, వచ్చేసరికి ఒక్కళ్ళు ఉన్నాం మనం. ఇప్పుడు ఏం లేదు, వానర్లు వస్తున్నాయి అనుకోండి, మనం అంతా ఏం చేస్తున్నాం, మొత్తం అన్నీ దాచేసుకుంటున్నాం. మరి అక్కడికి వెళ్ళేమో నైవేద్యాలు పెట్టాం, ఇక్కడ వచ్చిన వాళ్ళకేమో దాచేసుకుంటున్నాం, నా మన పళ్ళన్నీ ఎత్తుకెళ్ళిపోతాయని. ఇది ఎక్కడ లక్షణం అండి కదా. అందుకని ఇది మానవత లక్షణం. కానీ మానవుల్లో ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి అన్నప్పుడు ఏది, ఆ దైవత్వమే మనని సృష్టించి మన యొక్క స్వభావాలే దైవ స్వభావాలుగా మారిపోయినప్పుడు దేవుడు సర్వవ్యాపకత్వాన్ని మనమే గుర్తించగలుగుతాం. అందుకని దీన్ని సమిష్టి పూజ. ఆరాధన అంటే ఏంటి, సమిష్టి పూజ. వ్యష్టి కాదు, అంటే అక్కడ అహంకార మమకారాలు లేవు. నేను చేస్తున్నాను కాదు, భగవంతుడు చేయిస్తున్నాడు అనేటువంటి స్వభావం. కాబట్టి అటువంటి టైం ఎక్కువైపోయింది, ఎందుకంటే రేపటి రోజు ఎలాగో ఉండదు కదా అన్నట్టుగా పెంచేసినట్టున్నాను. కాబట్టి మనందరం కూడా అటువంటి భగవంతుని యొక్క లక్షణాలను అలవరుచుకొని మన ఈ మానవ జన్మని అటువంటి మహాత్ముల యొక్క ఏది వారి దర్శన స్పర్శనాదులతో, వారు నేర్పినటువంటి భగవన్నామంతో మనందరం కూడా మన జీవితాలని గడుపు నడిపిస్తున్నాం కాబట్టి ఆ భగవానుడు, ఆ చల్లని దేవుడు, ఆ గురుదేవులు మనందరికి కూడా అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓ.